తదనంతరం ఈ ఎలుగుబంటి రూపంలో ఉన్న ధ్యానకాష్ఠుడు ఆయన ఆయన దారిన తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ధర్మగుప్తుడు చేసిన మహాపాపం వల్ల ఎలుగుబంటి రూపంలో ఉన్నటువంటి ధ్యానకాష్ఠుడికి ద్రోహం చేయటం వల్ల పిచ్చాడైపోయాడు. ఇంకేముంది, పిచ్చాడై ఇహిహి అని ముక్కు కోక్కుంటూ జుట్టు విరబోసుకుంటూ తిరుగుతున్నాడు. ఈలోపు మహారాజు గారు వేటకు వెళ్ళి తిరిగి రాలేదు, ఎక్కడికి పోయాడా అని భటులు అడివంతా వెతికారు. వెతికితో చోట పిచ్చాడులాగా తిరుగుతూ అహనా పెళ్ళి అంటారు పాడుకుంటూ తిరుగుతున్న ఈ రాజుగారు కనబడ్డాడు. ఇదేమిటి మహారాజు ఎలా ఉన్నారంటే, ఎవరు రాజు, రాజులు ఎవరు ఓయ్, అంతా తరాజులు ఓయ్, ఉట్టి బూజులు ఓయ్, వేసుకోండి గాజులు ఓయ్ అని పిచ్చిపోకుడు వాడు మొదలెట్టాడు. రాజుగారికి పిచ్చి ఎక్కిందని అర్థమైపోయింది వాళ్ళకి. ఈయన అతి కష్టం మీద పట్టుకుని, రెండు చేతులు పట్టుకుని, రెక్కలు పట్టుకుని ఈడ్చుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. మంత్రులు వచ్చారు, మహారాజు గారికి పిచ్చెక్కింది, ఏ కారణం చేత పిచ్చెక్కింది, అడవికి వేటకు వెళ్ళడం వల్ల వచ్చిందా, వేటకు వెళితే పిచ్చెక్కదే, వేటకు వెళ్ళేది చాలాసార్లు వెనక్కి తిరిగి వచ్చాడే, లేక ఏం చెయ్యరాని పని చేశాడు. అడవిలో రకరకాల పళ్ళు ఉంటాయట, కొంతమందికి పళ్ళు కచ్చా, ఏది కనపడితే తినేయడమే, తినేస్తే పిచ్చెక్కుంది కొంతకాలానికి, కాబట్టి తినేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకుతానండి, దొరికింది కదా మామ అని తింటే మామిడి పండు అయితే పర్వాలేదు, ఇంకేదో ఏదో చెత్తా చెదారం తినకూడదు. అడవిలో పిచ్చి పళ్ళు ఏమైనా తిన్నాడా అనుకుంటూ వాళ్ళంతా ఇంక ఏం చేయాలో తెలియక వెంటనే, ఇది మన వల్ల కాదు, ఇతడికి పిచ్చి ఎందుకు వచ్చిందో తెలుసుకోలేము, ఈ పిచ్చి తొలగించలేము, ఈయన తండ్రి మహానుభావుడు నందుడు అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన తపశ్శక్తి కలిగిన ధర్మాత్ముడు, ఆయనే ఈ గందరగోళం నుంచి బయట పారేస్తాడని వీడిని తీసుకెళ్లి రాజుగారి కాళ్ళపై పారేశారు. పాతరాజుగారు అడవిలో తపస్సు చేసుకుంటున్నట్ట ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయనకి అర్థం కాలేదు, మంత్రులారా హఠాత్తుగా మా అబ్బాయికి ఎందుకు పిచ్చెక్కింది అంటే మాకు తెలియదు అన్నారు, కానీ ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందంటో తండ్రికి, వీడు అధర్మపరుడు, నీచుడు, ఏదో పాపం చేసి ఉంటాడు, అడవిలో చెయ్యకూడని తప్పుడు పని ఏదో చేశాడు, అందుకే పిచ్చెక్కింది అనుకుని ఆయన ఈ కుర్రవాణ్ణి బాగు చేయడానికి మంచి సలహా ఇమ్మని అడిగట్ట అక్కడ ఉన్నటువంటి ఋషులని. అప్పుడు వాళ్ళన్నారు, రేవానదీ తీరంలో జైమిని అని ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన, ఆయన ఒక్కడే వీడిని బాగు చేయగలడు, ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు, ఆయన దగ్గరికి పట్టుకుపోదాం ఉన్నారట. ఈ జైమిని వ్యాస శిష్యుడు కాదండి, జైమిని లాంటి వాడు చాలామంది ఉన్నారు, వ్యాసుడు ద్వాపరయుగం నాటి వాడు, ఆయన శిష్యుడు జైమిని వేరు, ఈ జైమిని కృతయుగం నాటి జైమిని. రేవా నదీ తీరంలో ఉండేవాట, రేవా అంటే నర్మద, నర్మదా నదీ తీరంలో తపస్సు చేసేవాడు ఆయన, ఆయన దగ్గరికి తీసుకెళ్లారట వీళ్ళు. ఆయన ఈ కుర్రాన్ని చూడగానే, మహారాజా ఇతడి జాతకం అంతా నాకు తెలిసిపోయింది, వీడు చెట్టు మీద కూర్చుని తనని రక్షించిన ఎలుగుబంటిని కిందకు తోశాడు, ఆ ఎలుగుబంటి ధ్యానకాష్ఠుడనే ఋషి, భృగు వంశస్థుడు, ఆయన శాపం వల్ల వీడు పిచ్చాడైపోయాడు అనగానే, మహాత్మా నా కుమారుడు దుర్మార్గుడు చేసిన పాపానికి ఉన్మాదం పొందాడు, ఈ ఇతనికి ఈ దుస్థితి పోయి తిరిగి మామూలు మనిషి అవడానికి మార్గమే లేదా అని అడిగట. భగవత్ జైమినే పుత్రో మమాద్యోన్మత్తతాం గతః అస్యోన్మాద వినాశాయ బ్రూహ్యుపాయం మహామునే. నువ్వు భగవత్ స్వరూపుడివి, నా పుత్రుడికి ఉన్మాదం పోయి తిరిగి యథాస్థితి పొందడానికి ఏదన్నా మంచి ఉపాయం చెప్పు అనగా, జైమిని కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానించి, ధ్యానములు ఈతడికి పిచ్చితనం పోవడానికి కావలసిన విషయం కనిపెట్టి అప్పుడు కళ్ళు ఇప్పి ఇలా అన్నట్ట. పూర్వం ఋషులు కళ్ళు మూసుకుని ఈ వ్యక్తికి పిచ్చి ఎలా తొలగుతుంది అని ధ్యానం చేసేవారు, ఆ ధ్యానంలో వాళ్ళకి ఇతనికి పిచ్చి పోవడానికి మార్గం దొరికేదన్నమాట, అలాగే ఇతనికి కూడా దొరికింది. వెంటనే ఉన్నాడు, నేను నీకు ఇప్పుడు సులభోపాయం చెబుతున్నాను, ఈ కుమారుణ్ణి వెంట పెట్టుకుని తక్షణమే నువ్వు సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళు, సువర్ణముఖరీ తీరే వెంకటే నామ పర్వతే సర్వ పాపహరే పుణ్యే నానాధాతు వినిర్మితే స్వామి పుష్కరిణీ చేతి తీర్థమస్తి మహత్తరం. సువర్ణముఖి తీరంలో వెంకటాద్రి అనే ఒక దివ్యక్షేత్రం ఉన్నది, ఆ కొండ మీద స్వామి పుష్కరిణి అనే ఒక తీర్థం ఉన్నది, అది సర్వ పాపాలని హరించే అపూర్వ తీర్థం, అందులో నానా ధాతువులు ఉన్నాయి, అది సరస్వతీ నది, అది సాక్షాత్తు సరస్వతికి మారు రూపం, ఆ నదిలో సంకల్ప మాత్రంతో సకల నదులు చేరతాయి, నువ్వు తక్షణం పుష్కరిణిలో ఈ కుర్రవాడి చేత స్నానం చేయించు, వీడి పిచ్చిపోతుంది అన్నట్టు. మంగళముల కంటే మంగళము, పవిత్రముల కంటే పవిత్రము స్వామి పుష్కరిణి అనగానే తండ్రి గారు నందుడు ఈ ధర్మగుప్తుణ్ణి మంత్రుల్ని భటుల్ని అందరినీ వెంట పెట్టుకుని హుటాహుటిన నర్మదానాది నుంచి బయలుదేరి వెంకటాద్రి వచ్చాడు. కొండ మీదకి వచ్చి ఈ కుర్రవాడు పిచ్చాడు కదా, వాడిని అతి కష్టం మీద పట్టుకుని బంధించి తీసుకొచ్చారు. ఒరేయ్ ఈ పుష్కరునికి దండం పెట్టంటే అని పిచ్చేళ్ళగా బుర్ర కొక్కోవడం మొదలెట్టాట. వాడు రెండు చేతులు గట్టిగా దగ్గరికి చేర్చి దానికి నమస్కారం చేయించి బలాత్కారంగా అందులో ముంచారు. సంకల్పం అంతా ఋషులు చెప్పారు. సంకల్పం అయ్యేవాడు అందులో మొలగాడు. మూడు సార్లు మొలిగి మూడోసారి పైకి లేవగానే నాన్నగారు నేను ఎక్కడున్నాను అన్నాడు. అంటే వాడు ఎక్కడికి వచ్చాడో వాడు తెలియట్లేదు. వాడికి క్షణాల్లో వాడు పిచ్చిపోయింది, ఉన్మాదం పోయింది. ధ్యానకాష్ట మహర్షి పెట్టిన శాప ప్రభావం తొలగిపోయింది. చూచావా, ఒక మహర్షి శాపం వల్ల ఉన్మాది అయి పిచ్చివాడై తిరుగుతున్నవాడు పిచ్చి నుంచి బయటపడి తిరిగి యథాస్థానం పొందాడు. అప్పుడు నందుడు ఎంతో భక్తితో ధర్మగుప్తుణ్ణి తీసుకువెళ్ళి లోపల ఉన్న ఆనంద నిలయంలో ఉన్న స్వామివారి దర్శనం చేయించి దాన ధర్మాలు చేయించాడు. మానవులు ఉన్మాదం వల్ల కానీ లేక మూర్ఛ వల్ల కానీ ఇంకేవైనా దుష్టగ్రహాల చేత కానీ పీడింపబడితే తక్షణం అటు ఇటు తిరగకుండా పుష్కరిణికి వెళ్ళాలి, పుష్కరిణిలో స్నానం చేయాలి. స్నానం చేయడంతో వాళ్ళకు ఉన్న దోషాలు పోతాయి. కొంతమందికి పిల్లలకి దుష్టగ్రహ పేడు ఉంటుంది, జాతక దోషాలు ఉంటాయి, మూర్ఛరోగాలు కొంతమందికి ఉంటాయి, అపస్మారం అంటారు అన్నమాట మూర్ఛరోగాన్ని. లేదా ఇలా ఉన్మాదం వస్తే ఇంక వేరే ఏమవుతుంది, పుష్కరిణిలో స్నానం చేయించి స్వామి దర్శనం చేయించండి. మీ పిల్లలు బాగుపడడం లేదు, మాటలు సరిగ్గా లేవు, వెకిలి నవ్వు నవ్వుతున్నారు, పిచ్చాళ్లలో ఉంటున్నారు అంటే వీళ్ళ పూర్వజన్మ కర్మ ఏదో ఉంది. నేను చెప్పాను నమ్మండి, మీకు వీలుంటే ఈ పురాణం పూర్తయ్యాక ఇలాంటి పిల్లలు ఉన్నవాళ్ళు కొండకు వెళ్ళిపోండి, పుష్కరిణిలో సంకల్పపూర్వకంగా స్నానం చేయించండి పిల్లల చేత, తర్వాత స్వామి దర్శనం చేయించండి. వాళ్ళు యథాతథం అయిపోతారు, ముక్తి పొందుతారు. స్వామి పుష్కరిణిని విడిచి మరో చోట ఈ పిచ్చి వదిలించుకోవడానికి స్నానానికి వెళ్ళడం ఎటువంటిదో తెలుసా? స్వామి పుష్కరిణీ త్యక్త్వా తీర్థమన్యద్వ్రజేతుయః స్నిగ్ధం స గోపయస్తుత్వా సుఖే క్షేరం ప్రయాచతే. దగ్గరలో ఉన్న స్వామి పుష్కరిణిలో స్నానం విడిచి పిల్లల పిచ్చ పోగొట్టడానికి మరో క్షేత్రానికి వెళ్ళడం ఎటువంటిదంటే చేతిలో ఉన్న పాలు పారబోసి జముడు మొక్క పాలు తాగడం వంటిదట. జముడు మొక్కలు అంటే బ్రహ్మజముడు నాగజముడు అందులోంచి కూడా పాలు వస్తాయి, ఆ పిచ్చి పాలు తాగడం లాంటిదట. పాలు విడిచిపెట్టి ఈ జముడు మొక్క పాలు తాగడం వంటిది అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇటువంటి కష్టములు ఉన్నవారు తక్షణం పుష్కరిణికి వెళ్ళండి. ఇలా ఒకరేమిటి ఇద్దరేమిటి ఎంతోమంది మహానుభావులు అక్కడికి వెళ్ళారు. నాయన ఇప్పుడు నీకు ఒక అపూర్వమైన ఘట్టాన్ని చెబుతున్నాను విను. అత్యంత ప్రాచీన కాలంలో కాళహస్తి తీరంలో మాధవుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉండేవాడు. వాడి పేరు మాధవుడు. పూర్వజన్మ సుకృతం వల్ల విప్రజన్మ ఎత్తాడు. వాడు వేదాలు చదివాడు. తండ్రి చాలా గొప్పవాడు, తల్లి కూడా చాలా గొప్పది. ఇప్పుడు నేను చెప్పబోయే కథ శ్రద్ధగా వినండి. ఇక్కడ నుంచి మనం కళ్యాణ ఘట్టంలో కూడా అడుగు పెట్టబోతున్నాం. అసలు వెంకటాచల మహాత్మ్యంలో తలమానికము వంటి ఘట్టం ఇది. చెప్పెద వినవయ్య శ్రీకాళహస్తిలో చూడ పురందర సోమయాజితనయుడైనట్టి మాధవనామధేయుడు తన కర్మవశమున తనదు భార్య అగు చంద్రరేఖను పగలు రతికి పిల్ల. కాళహస్తిలో పురంధరుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన సోమయాజి. యజ్ఞములో సోమరసం తాగితే వాళ్ళని సోమయాజులు అంటారు. అతని భార్యని సోమిదేవం అంటారు. సోమరసం తాగి యజ్ఞం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో కలియుగంలో లాంటి యజ్ఞాలు చేయటం చాలా కష్టం, పూర్వకాలంలో సులభం కొంచెం. ఈ పురంధరుడు అంత గొప్పవాడు, ఆయన భార్య అంత గొప్పది. వాడికి ఒక్కడే కొడుకు అన్నమాట. వాడికి మాధవుడు అని పేరు పెట్టారు. వాడు కూడా వేదాలు చదివాడు, మంచివాడు, శాస్త్ర పండితుడు. అతని భార్య పేరు చంద్రరేఖ, పరమ సౌందర్యవతి. వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చాయండి. ఏమిటంటే పూర్వం అత్తగారు ఉండగా భర్త దగ్గరికి వెళ్ళేది కాదు భార్య. కొన్ని వాళ్ళైనా ఏమేమి ఆయన మీరు హాయిగా మాట్లాడుకోండి అనవచ్చుగా అన్నేవారు కాదు. కొంచెం అత్తలు కోడళ్ళని బాగా ఏడిపించేవారు. కోడలకేమో ఎప్పుడు భర్త దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. ఏ రాత్రికో కొంపలో ఉన్న చాకరీ అంతా చేశాక అప్పుడు భర్త దగ్గరికి వెళ్ళేవారు, అలిసిపోయి నిద్రపోయేవారు. దాంతో భర్తలకి కొంచెం భార్యల మీద విసుగొచ్చేది. కాబట్టి పెళ్ళయ్యాక భార్యాభర్తలు సుఖంగా ఉండేలా చెయ్యకపోతే అత్తగారు వచ్చే జన్మలో అడవిలో కోరలు లేని పాములై పుడతారట, తిండిలేక అల్లాడిపోతారట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడళ్ళని అత్తలు ఏడిపించకూడదు. మొగుడు పెళ్ళం సుఖంగా ఉంటే కలిసి ఉండండి అని చెప్పాలి, కానీ ఒరే నాయన మీ ఆవిడ మాట విని నన్ను చూడడం మానేయకే అని చెప్పి పిల్లవాడిని రెచ్చగొట్టి పెళ్ళాన్ని కొట్టించి తిట్టించారంటే అడవిలో కోరలు లేని పిచ్చి పాములై పుడతారట, వాళ్ళకి తిండి ఉండదట. ఈవిడ కర్మ ఈ చంద్రరేఖకి అత్తగారి యొక్క పోరు కొంచెం ఉన్నది. తెలుసో తెలియకో అత్తగారు ఈ మూడు పిల్లల్ని ఎక్కువ కలవనిచ్చేది కాదు. దాంతో ఈ మాధవుడికి కామోద్రేకం పెరిగేది, సమయానికి భార్య అందుబాటులో ఉండేది కాదు. చాలా బాధపడ్డాడు కొంతకాలానికి వాడు. శరీర ధర్మాలు కొన్ని ఉంటాయి కదా, ధర్మ ప్రకారంగా భార్యతో సుఖాలు అనుభవించడం అది న్యాయమే. ఆ యోగం వీడికి లేకపోయింది. ఒకసారి వీడికి తీవ్రమైన కామం పుట్టింది, అది పగటి వేళ. అందుకని చంద్రరేఖ ఈ పూట నా దగ్గరికి రమ్మన్నాడు. పగటి పూట రతిక్రీడ నిషిద్ధం, నేను రాను అని భయపడిపోయి రానంది ఆవిడ. వద్దని చెప్పినా సరే రాకపోతే నేను చచ్చిపోతాను, తట్టుకోలేకపోతున్నాను ఈ కామం అన్నాడు. అయితే ఒక పని చేద్దామండి, ఇంట్లో ఉండగా అత్తమామలు ఎదురుగుండా పగటిపూట గదిలో తలుపు వేసుకోవడం ధర్మం కాదు. మీ నాన్నగారు మధ్యాహ్నం పూట యజ్ఞంలో కూర్చుంటాడు, అప్పుడు మీ అమ్మగారు కూడా అక్కడే కూర్చుంటుంది, ఓ 2 గంటలు మన జోలికి రారు. ఆ సమయంలో నేను సువర్ణముఖి నదీ తీరానికి వస్తాను ఈ కాళహస్తిలో. నదీ తీరంలో పెద్దగా ఆ రోజులు జనం ఉండేవారు కదా, తక్కువ జనం ఉండే రోజులు కదా, ఏ పొదలోనో మీ కామాన్ని తీర్చుకోండి అని. ఓ ఇది బాగానే ఉందన్నాడు ఆయన. వీడు యజ్ఞానికి వెళ్ళగానే వీడు ముందు బయలుదేరాడు. ఆవిడనేమో 11 గంటల వేళ రమ్మన్నాడు. ఇతడు ముందు వెళ్ళి సువర్ణముఖిలో స్నానం చేసి ఎప్పుడు భార్య వస్తుందా అని ఓ చోట ఎదురు చూస్తున్నట్ట. ఈమె కూడా స్నానం చేసి అత్తామామలకి యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి మంచి అలంకారం చేసుకుని ఓ బింది పుచ్చుకుని నీళ్లు తెస్తున్నాను అత్తయ్య సువర్ణముఖికి వెడుతున్నానని నీళ్ల కోసం బయలుదేరినట్టుగా బయలుదేరింది. అలాగే వెళ్ళిరా అంది ఆవిడ. ఈవిడు రావడానికి 1/2 గంట టైం పట్టిందిగా ఈలోపు వీడు రేవు దగ్గర కూర్చున్నాడు, ఎప్పుడు వస్తుందా భార్య అని. ఆ సమయంలో అక్కడికి ఒక చండాల స్త్రీ వచ్చింది. అప్పుడే చచ్చిపోయిన ఒక జంతు చర్మం ఒలిచి దానితో చెప్పులు కుట్టుకోవడానికి ఆ చర్మాన్ని ఇంటికి పట్టుకెడుతోంది ఆవిడ. నల్లగా ఉంది, విచిత్రమైన జుట్టుతో ఉంది. ఆ చండాల స్త్రీని చూడగానే వీడికి ఎక్కడ లేని వ్యామోహం కలిగిందిట. ఇదే యోగం అండి. తా వలచింది రంభ అన్నారు. ఇతని భార్య ఎర్రగా మెరిసిపోయే తామర పువ్వు రంగులో ఉంటుందిట, ఈ చండాల స్త్రీ నల్లగా ఉంటుంది. ఆవిడ జుట్టు అందమైన జుట్టు, ఈవిడదేమో విచిత్రమైన దెయ్యపు జుట్టు. అయితేనే ఈ పూట ఈవిడికి ఈ చండాల స్త్రీ మీద వ్యామోహం కలిగింది. ఈ చండాల స్త్రీ కొంచెం జ్ఞానం కలిగిన స్త్రీ. ఆవిడ వీడి వికారపు చూపులు చూసింది. వీడు ఇలా చూడడం అలా చూడడం, తాను చర్మం ఒలుస్తూ ఉంటే ఈ చీర దారిపోతూ ఉంటే వక్షస్థలం మీదకి అతను దృష్టి వెళ్ళడం చూసింది. వెంటనే కొంచెం పక్కకి తప్పుకుంది. వెంటనే వాడేం చేశాడు, దాని వెంటబడ్డాడు. ఈలోపు భార్య వచ్చేసింది చంద్రరేఖ. ఆమెను ఆ సమయంలో చూస్తూ ఉంటే పగడాలు కెంపులు ఆవిడ రూపంలో ఉన్నట్టుగా కనపడుతుంది. ఆవిడ పెదవులు ఎర్రగా పగడల్లా మెరిసిపోతున్నాయి, దొండపండు లాంటి పెదాలు, తెల్లని పళ్ళు, అందమైన జుట్టు, సన్నని నలువుతో పరమసుందరి చంద్రరేఖ అతని భార్య వచ్చింది. ఈ చండాల స్త్రీ మీద వ్యామోహం పడిపోయాడు కదా వీడు, అందుకని భార్యామణి ఇప్పుడు ఎందుకు వచ్చామన్నట్ట. అదేమిటండి, మీరే కదండి ఇంట్లో ఎవరికి చెప్పకుండా రమ్మన్నారు, కామోద్రేకంతో ఉన్నాను అంటే వచ్చానగా అలా అన్నానా, పగటిపూట రతి నిషిద్ధం, అప్పుడు ఏదో అలా అన్నాను, ఇప్పుడు వచ్చాక నాకు జ్ఞానోదయమైంది, ఆలస్యం చేయకుండా బిందితో నీళ్లు ముంచుకుని ఇంటికి పో అనగానే నిజంగానే అలా అంటున్నారా అండి, ఇంటి దగ్గర మనకు స్వేచ్ఛ లేదుగా అందుకే వచ్చానగానే నీ మొహంలో ఉంది, ఆలస్యం చేయకుండా నీళ్లు ముంచుకుని ఇంటికి పోకపోతే మా అమ్మ నాన్న నీ మీద కోపగిస్తారు, పగటిపూట స్త్రీ సాంగత్యం ఎంత దోషం, మనం చదువుకున్న వాళ్ళం ఆ మాత్రం తెలియదా అన్నట్ట. అమ్మయ్య మా ఆయనకి జ్ఞానోదయం అయింది అనుకుంది ఆవిడ. ఈయన జ్ఞానోదయం వేరే ఉందని తెలియదు, అందుకని మా ఆయనకి జ్ఞానోదయం అయ్యింది అనుకుని అమ్మయ్యనే నీళ్లు బిందితో ముంచుకొని ఇంటికి పోయింది. ఆవిడ అలా పంపేసి అంటే ఈవిడ మీద కంటే ఆవిడ మీద వ్యామోహం వల్ల కట్టుకుని పెళ్ళడానికి గంటేశాట ఇంటికి. ఇయో ఎర్రి వ్యామోహాలు ఉంటాయండి కొంచెం. అందుకని పంపి ఇప్పుడు ఈ చండాల స్త్రీ వెంట పడ్డాడు. ఆ చండాల స్త్రీ ఈయన చూడగానే లేచింది, కొంచెం పక్కకెళ్ళి ఒక నమస్కరించింది. అప్పుడు ఆయన ముఖం తిప్పుకుని వెళ్ళిపోతావేం, నాకు నమస్కరించి అలా వెళ్ళిపోవడం సంస్కారం కాదు, నేను నీకోసమే వచ్చానన్నట్ట. వీడి వికారం బాగా కనిపెట్టింది ఆవిడ. అందుకని ధరణీ సురేంద్ర నే దవ్వుగా తన్నుచున్న నీ వంచుకిటురాను నీతి కాదు. బ్రహ్మణోత్తమ వేదం చదువుకున్నవాడి, నేనేమో నువ్వెక్కడ నన్ను అంటుకుని పాడవుతావో, నేనేమో చర్మంతో మాంసంతో ఉన్నాను, నువ్వు స్నానం చేసి పవిత్రంగా ఉన్నావని నీకు దూరంగా పెడుతున్నాను, నువ్వేమో మీద మీదకు వస్తున్నావు, ఇది నీతి కాదు. నన్ను ఎవరనుకున్నావో ఏమిటో, నేను చండాల స్త్రీని, మాకు ఈ చచ్చిపోయిన జంతువుల మాంసం ఇష్టం, ఈ చర్మం అంటే ఇష్టం అంది. నువ్వెవరవైతే నాకెందుకు, నేను నిన్ను ప్రేమించాను, నీ పేరు నీ ఊరు ఇవేమక్కర్లేదు, నువ్వే నాకు కావాలన్నాడు. మహాత్మా నీ భార్య ఇప్పుడు ఇక్కడికి రావడం, ఆవిడ్ని నువ్వే ఇక్కడికి పిలిచినట్టు, ఆవిడ్ని వెనక్కి పంపుతున్నట్టు మీ సంభాషణ వల్ల నాకు అర్థమయ్యింది. అసలు ఆ స్త్రీని చూసావా, దేవతలు కూడా ఆవిడికి సాటి రావు. పరమ సౌందర్యంతో, అప్సరసలను తిరస్కరించే సౌందర్యంతో ఉన్న భార్యని పంపి నల్లని నా చర్మం మీద వ్యామోహం పొందేవేమిటయ్యా నీ కర్మగాలి అంది. కర్మగాలి ఈ చర్మాన్ని చూసి ఎలా ప్రేమించావనగా, ప్రేమకి చర్మం ఏమిటి, ముఖం ఏమిటి, జుట్టు ఏమిటి, నేను నిన్ను వలచాను, తా వలచింది రంభాని వినలేదా అన్నట్టే. మరి పిచ్చాడా, నేను చండాల స్త్రీని, నన్ను కనుక పట్టుకుంటే నువ్వు పాడైపోతావు కదంటే నాకు ఇదేం వద్దు, నా వేదములు పోయినా పర్వాలేదు, పాండిత్యం పోయినా పర్వాలేదు, జాతి యాతు రసాతలం, నా జాతి పాతాళానికి తొక్కబడిన పర్వాలేదు, నేను నిన్ను ఇప్పుడు ప్రేమించాను, నువ్వు దొరక్కకపోతే చచ్చిపోతాను, ఇంతకీ నీ పేరేమిటి అన్నాడు. ఇప్పుడు నన్ను కుంతల అంటారు, నువ్వు పాడైపోదాం అనుకున్నా నిన్ను పాడు చేయడం నాకు ఇష్టం లేదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కటి నేను పాడైపోతానంటే మాత్రం మేము పాడవనిస్తామన్న మాట విన్నాయన హాయిగా వెళ్ళిపోనగా విడిచిపెట్టలేక దగ్గర దగ్గరికి వచ్చేసేట. రాకు అంటుంది ఆవిడ, పోకు అంటాడు ఈయన, రాకు పోకు రాకు పోకు. దీంతో కొంతసేపు చిరాకు ఇక్కడ నడిచింది. అక్కడ చివరికి ఆవిడ వెళ్ళిపోతుంటే ఈయన ఏమన్నాడు తెలుసా మాధవుడు, భామా నీ వంటి సుందరిన్ బ్రహ్మదేవుడు అంత్యజాతిని పుట్టినచి అడవిలోన కాచినటువంటి వెన్నెల కరణి చేసే ఇందుకా విధిని ఏమందు ఇందువదనా. ఓ సుందరీమణి, నీ వంటి సుందరిని నేను పుట్టాక ఒక్కనాడు చూడలేదు. ఆ నిగనిగలాడుతున్న నీ నల్లని చర్మము, ఆ గిరజాల జుట్టు, శంఖం వంటి ఆ మెడ, ఆ చక్కని బొజ్జ, ఇవి చూస్తూ ఉంటే నాకు లజ్జిపోయి నీ వెంట పడబుద్ధేస్తుంది. నీ వంటి సుందరీమణిని బ్రహ్మదేవుడు అన్యాయం చేసి చండాల స్త్రీగా సృష్టించాడు. ఈ బ్రహ్మగారికి అన్ని ఇలాంటి పాడుబుద్ధులే. అడవి కాచిన వెన్నెలైపోయింది నీ సౌందర్యం. అడవిలో వెన్నెలు కాస్తే లాభం ఏమిటి, సిటీలో కాస్తే అందరూ ఆనందంగా ఎంజాయ్ చేస్తారు అవునా. అలాగే నీ వంటి సుందరిని ఈ వంశంలో పుట్టించిన బ్రహ్మది తప్పు తప్ప నీది నాది తప్పు కాదు. అసలు తాను వలచాక కులం మతం చూడకూడదు. సముద్రంలోంచి రత్నాలు పుడతాయి, ముళ్ళ చెట్లకి అందమైన గులాబీ పువ్వులు కాస్తాయి, అలాగే కుట్టే తేనెటీగలు ఉన్న చోటే మంచి తేనె పొట్టు ఉంటుంది, తేనె ఉంటుంది. నీవు చండాల స్త్రీవైన నీలో సౌందర్యం అనే ఒక రత్నం ఉన్నది, నేను నిన్ను విడిచి బతకలేను. ఇదిగో నువ్వు నన్ను వదిలేవంటే నేను చచ్చిపోతాను, బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది అన్నట్టేకంగా. అప్పుడు మళ్ళీ కొంతల మాధవర్తి వాదించింది, ఎందుకు ఇతను అనవసరంగా పాడైపోతాడేమో, జపం తపమ్మా అని భ్రష్టుడు అవుతాడేమో అని. ఏమంది, వినియది భీతి నోదుచు వివేకముతో ద్విజుమోచి ఇట్లనియను జారకాంతను మహావిష సర్పము నంటి ఎవరై నన్ను కడతేరినారే. నిన్ను నమ్మిన భార్యను వీడి నన్ను పొందిన ఇహము పరంబు చెడు ధీరతతోచను బ్రాహ్మణోత్తమా. నువ్వు బ్రాహ్మణోత్తముడి, అందుకే నేను నిన్ను పొందడానికి భయపడుతున్నాను. కొంచెం నా తెలివితేటలతో ఆలోచించి చెబుతున్న మంచి మాటలు విను. మేము జారకాంతం, డబ్బిచ్చిన వాడిని పొందుతాం, ఇలాంటి వేశ్యని మహావిషసర్పాన్ని తాకి ఎవడైనా బతుకుతాడు. భయంకర విషసర్పమును ముట్టుకుంటే అది కాటేస్తుంది, ఆ విషం వల్ల చస్తారు. మాబోటి వేశ్యలను పొందినవాడు ఇటు ఆరోగ్యము ధనము పోయి భ్రష్టులై నశించిపోతారు. నిన్ను నమ్మిన భార్యని విడిచిపెట్టి, సుందరిని విడిచిపెట్టి, సుందరిని విడిచిపెట్టి మందరిని నన్ను పట్టుకుంటావా? నేను మందర్ లాంటి దాన్ని, ఆవిడ సుందరి, తొందర నీకెందుకు, వెళ్ళిపో. మహాత్మా, మనిషి కామం పుట్టినప్పుడు ఇంద్రియ నిగ్రహంతో ఆత్మధైర్యంతో భ్రష్టత్వం పొందకుండా తనను తాను కాపాడుకోవాలి. ఆ మాత్రం ధైర్యం లేదా నీలో? ఇంద్రియ లోలుడిగా ధృతి పొందలేవా? చండాల స్త్రీ సంగమం వల్ల వచ్చే పాపం గురించి ఎంతోమంది చెప్పిన మాట వినలేదా? నా మాట విని. నీ దగ్గర వేదం ఉన్నది, నా దగ్గర చోదం ఉన్నది. నీ దగ్గర పవిత్రత ఉన్నది, నా దగ్గర అపవిత్రత ఉన్నది. నువ్వు 10 సార్లు స్నానం చేసి శుచిగా ఉంటావు, నేను ఎప్పుడు ఈ శవాల మధ్యలో, జంతువుల మధ్యలో, ఎముకల మధ్యలో ఉంటా. నువ్వు పట్టుబట్టలు కట్టుకున్నావు, నేను చర్మాలు కట్టుకుంటా. మాకు తాగుడంటే ఇష్టం, మద్యం తాగుతాం, మాంసం తింటాం, నువ్వేమో తట్టుకోగలవా? అనగా నీ ముఖంలో తీర్థయాత్రలు కనపడుతున్నాయి, నీ పలుకుల్లో వేదం కనపడుతోంది, నీ కన్నుల్లోనే నాకు మోక్షకాంత కనపడుతోంది, నాకు ధర్మం లేదు, ధైర్యం లేదు, నాకు నీవు తప్ప మరేది వద్దు, నన్ను విడిచిపెట్టు అని వెంటపడి తెగ బతిపోయే లేచాడు. మామూలుగా బతిమాలడం కాదు, ఒక విధంగా ఏడ్చేశాడు. నువ్వు లేక నేను బతకలేను అన్నాడు. చివరికి ఆవిడ ఏమనుకున్నది, కట్టకట్ట బ్రాహ్మణో ఉత్తముడ కామ సుఖం బును కోరి లేని సంకటపడనేల మీ గృహము గ్రక్కున చేరి స్వకీయ భార్యనే పటు ముదమప్పగూడు నన్ను పట్టిన దోషము వచ్చుగాన నన్నెటువలెనంట కోరితి విదేమి అపభ్రమ పుట్టే ఎచ్చటం. అయ్యయ్యో ఎంత పిచ్చి పని చేస్తున్నావు బ్రాహ్మణోత్తమ, క్షణికోద్రేకంతో తాత్కాలిక కామం కోసం పవిత్ర వంశాన్ని, జపాన్ని, యజ్ఞాన్ని, ధర్మాన్ని, సర్వాన్ని నాశనం చేసుకుంటావా? వెళ్ళు, నీ భార్యతో సుఖించు, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, యజ్ఞాలు చెయ్యి అని ఆఖరిసారిగా చెబుతున్నాను. విను, ఈ అపభ్రమలోంచి బయటపడు. ఇది భ్రమ, ఇది పవిత్రత కాదు అపవిత్రత. నీకు పుట్టింది తాత్కాలిక ఉద్రేకం తప్ప శాశ్వత ప్రేమ కాదు అన్నది. అయినా వింటాడేంటండి వాడు, ఏమయ్యాడో ఈ దివ్య కథ అంతా రేపటి రోజు కార్యక్రమంలో యథాతథంగా ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.